సమతుల్య జీవనము అనే అంశముపై 1999లో లాల్ దర్వాజా శిక్షణా తరగతులలో ఇచ్చిన ప్రసంగము.
మెడిటేషన్ చేస్తున్నప్పుడు అయితే పోలేము కదా, మెడిటేషన్ చేస్తే కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చుంటే టేబుల్ కట్టిపోయేది. మనకు రెండు బాడీస్ లేవు కదా, ఒక బాడీ ఉండేది. ఏ గుడికి అనేది ఎక్కడికైనా మెడిటేషన్ అనే టైంలో పోము కదా. మెడిటేషన్ టైం వేరే ఉంటుంది, దానికి వేరే టైం పెట్టుకోవాల్సి వస్తుంది. మెడిటేషన్ చేస్తూ అక్కడ పోలేము కదా. మీ ఉద్దేశం నాకు అర్థమైతే అర్థం కాలేదు. అది ఇంగ్లీష్కి వచ్చిన ప్రస్తుతం అనుకుంటా, తెలుగులో చెప్తే బెటర్ నాకు. అంటే మీ ప్రశ్న ఎట్లా ఉందని అంటే, నేను ఇప్పుడు పూజా పునస్కారాలు అవన్నీ చేస్తూ ఉన్నాను, అవన్నీ చేస్తూ ఉండగా కూడా ఇది చేయొచ్చా అనా, అదేనా మీ ప్రశ్న? అది మాకు అర్థమైంది తెలుగులో. ఇది ఇంగ్లీష్ వస్తే నాకు కొంత కన్ఫ్యూషన్. ఇది వెన్ వీఆర్ ఇన్ మెడిటేషన్ ఫెదర్ వీ కెనాట్ గో అంటే, ఇన్ మెడిటేషన్ యూ కెనాట్ గో, యూ కెనాట్ గో అంటే ఫిజికలీ యూ కెనాట్ గో. ఇంతకుముందే చెప్తుంటారు అనుకుంటాను, నిన్న మొన్న నిన్న మాట్లాడిన దాంట్లో అయినా కానీ చెప్తున్నాను. పరమాత్మ భగవంతుడు అనే మనకు మన మధ్యస్థంలో ఉన్నాడంటే, అతనిని ఏ రూపంలోనూ కూడా మనం సందర్శించలేము, అతనికి ఏ పేరుతో కూడా మనం పిలవలేము అనేది అందరూ ఒప్పుకున్న విషయమే. కానీ పరమాత్మ మన పైన కనికరంతో పలుమార్లు ఏదో ఒక రూపం తీసుకుని ఏదో ఒక పేరుతో వ్యవహరించబడినాడు. ఇంకా కొంతమంది రావచ్చు కూడా, మనకు తెలియదు దాని గురించి. ఒక కార్యం నిర్దిష్టంగా ఒక కార్యం ఉంటే ఆ కార్యాన్ని కంప్లీట్ చేసుకోవడానికని అవతార పురుషులు వస్తారు. వాళ్ళ అవతారానికి ఒక రహస్యం ఉంటుంది. దాని వెనకాల కొంత అసుర లేకపోతే అసుర ప్రవృత్తి గల వ్యక్తుల నిర్మూలన చేసి దైవిక ప్రకృతి ఉన్న వాళ్ళని పెంచుకోవడం అనేది అవతారానికి రహస్యమని కృష్ణ పరమాత్మ మనకు చెప్పడం జరిగింది. అటువంటి వారు ఇంకా కూడా ఉన్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, కడపటి అవతారమైన కృష్ణుడు రాబోయే అవతారమైన కలికి వరకు కూడా ఆయనే మనకు జగద్గురువు, మనందరికీ కూడా సర్వాధారము అనేది దానిపైన పెద్ద చర్చనీయాంశం కాదు. ఆయన చెప్పుకున్నాడు కాబట్టి మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇటు పరిస్థితుల్లో నేను రాముడి గురించి తలుచుకుంటాను లేకపోతే నరసింహుడి గురించి తలుచుకుంటాము అని అంటే, ఆ అవతారాలకి అంత పెద్ద విలువ ఈ రోజు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు వచ్చినాడు కాబట్టి. ఈ అవతార రహస్యాన్ని మనకు బాగా తెలియపరిచింది రామావతారంలోనే. ఎప్పుడైతే పరశురాముడి కార్యం అయిపోయిందో, రామావతారం వచ్చిందో, ఆ ధనుస్సుని తీసుకోవడంతో పరశురాముడికి ఆయన చాప్టర్ అయిపోయిందని తెలిసి ఆయన వెళ్ళిపోయినాడు. పరశురాముడు ఉన్న వాళ్ళలో చిరంజీవుల్లో ఒకడైన ఉన్నాడు కదా అంటే ఉన్నాడు, కానీ సమర్థుడు కాడు. ఈరోజు ఆయన సమర్థత్వం రాముడితోనే పోయింది. ఇదే పరిస్థితి జరుగుతుంది నరసింహుడికి కానీ, లేక ఇంకేదైనా అవతారాలు మనం తీసుకున్నా కానీ, అటువంటి గుడులు కానీ అట్టి పరిస్థితుల్లో నరసింహుడి గుడి ఉంటుంది కదండి, మన యాదగిరిగుట్టు ఉంది కదా అని అంటాం, లేకపోతే అహోగులు ఉంది కదా అని అంటాం. ఉంది, పలువురు పోతారు వస్తారు. అక్కడ జరిగేదంతా కూడా ఒక విధమైన శాక్తేయం. నరసింహుడు అనే పదానికి యాక్చువల్లీ మనం నరసింహుడు అని పిలుస్తుంటాము, చెప్పవలసింది నృసింహుడు అని. నాకు రుచి ఉండాలి, అప్పుడే దానికి బలం వస్తుంది. శక్తికి ఆధారమైన కొన్ని పదాలు ఉన్నాయి, బీజాలు. ఆ బీజాలు పలికినప్పుడే పలుకుతాయి. కృష్ణుడికి శక్తి ఉంది, రాముడికి శక్తి లేదు పాపం. అది సాత్వికంగా ఉండదు. కృష్ణుడు అనేది అంత పూర్తిగా సమర్థవంతమైన పదం. అది కాకు వృత్తం ఇచ్చారు, షాకు శాపదం ఉపయోగించారు, షాకు నాత్తో వేశారు, దానితో అది చాలా పెద్దది. అదే వాసుదేవమైనప్పుడు చాలా సన్నబడిపోతుంది. మిరకల్స్ అన్ని జరిగిన కృష్ణ పరమాత్మ కృష్ణుడుగా ఉన్నప్పుడు జరిగాయి, వాసుదేవుడికి కాలేదు. వాసుదేవుడు ఆయన పరతత్వానికి సంకేతం. ఎందుకంటున్నానంటే ఎవరు చేయగలుగుతారు సమర్థులు అంటే శక్తి ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. శక్తి అనేది పరత్వం కాదనేది మన అందరికీ తెలిసి రావాలి. శక్తి రెండో స్టెప్, మొదటిది పరత్వం. పరత్వాన్ని కోరుకునేవాడు శక్తిని కోరుకోరు. ఈరోజు మనం ఏ ఉపాసన చేసినా లేక ఏ వ్రతం చేసినా దానికి ఏదో కాస్త ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని కోరి చేస్తాం మనం. కోరికలు తీరవరు నేను చేసేవి అటువంటి పూజలు. దాని నుంచి మనకు తెలియవచ్చింది ఏమిటంటే మనకంటే ఇతరమైన ఒక మహాశక్తి ఉన్నది, పరమాత్ముడు అనేవాడు ఉన్నాడనేది మనకు ఎరుకకు వస్తుంది. ఆ ఎరుకకు వచ్చినప్పుడు వాళ్ళు పలువురు ఉన్నారు, అందరికీ దండాలని చెప్పినప్పుడు మన యొక్క మానసిక శక్తి తగ్గిపోతుంది. ఒకరికి ఒకరిపైనే అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడే అది పనిచేస్తుంది. మరి ఇవాళ అట్లా ఉన్నాయి కదండి టెంపుల్స్, అదే టెంపుల్ అన్ని పెడుతున్నారు కదా అంటే అది కాల వైపరీత్యం అని చెప్పవలసిందే. దానికి సమర్థనీయం కావు అటువంటివి. ఒకరికి ఒకరు చెల్లదు. అది శివకేశవులను ఒకే గుడిలో మనం పెట్టలేము. ఉన్నాయి శివకేశవాలయాలు ఉన్నాయి, లేవని కాదు, పెట్టలేము. ఎందుకంటే ఒకరు పని డిస్ట్రక్షన్, ఇంకొకరు పని సరిగా ఉంచటం. ఇప్పుడు సరిగా ఉంచుతానంటే వాడు చంపుతానంటాడు, ఇది అయ్యే పని కాదు. అంటే అది ఊరికి ఊరికి మనం మన యొక్క మానసిక ఆనందానికని మనం పోయి మన పాటలు ఏదో పాడుకుని భజన పాడుకుని మన యొక్క ఇంద్రియాలకి తగినట్లు మనం పనిచేసుకుంటాం. అప్పుడు హారతి ఇచ్చినా దానికి పూజ చేసినా అర్చ చేసినా ఏది చేసినా అట్లాగే ఉంటాం. వాంఛితార్థములు అవి. ఏ స్టేజ్కి వెళ్తామంటే మనం ఈ పోయినప్పుడు ఇది నాకు కావాలి, అది లేనప్పుడు ఏమైతుంది మనకు, అది రానప్పుడు ఈయన కాకపోతే ఇంకో దేవుడు పోతామంట. ఈ గుడికి పోయినాము, ఈ ప్రదక్షిణాలు చేసాము, వాళ్ళు చెప్పినట్టు చేసాము, రథాలని చేసాము, మన కోరిక తీరలేదు, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మానుకోవట్లేదు, మనం ఇంకో దానికి వెళ్ళిపోతున్నాం. అంటే కోరికలు తీరడం అనేది చాలా ముఖ్యం అన్నమాట మనకు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అటువంటి వర్షిప్పులు తప్పవు. దీనిలో సాధారణంగా మీరు తీసుకుంటే స్త్రీ సహజమైన ఒక గుణం ఒకటి ఉంది. వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు బాగుపడాలని సదుద్దేశం ఉంటుంది. వీళ్ళు ఏ గుడికి పోయినా ఏ అర్చన చేసినా ఏది చేసినా వాళ్ళ తరఫునే చేస్తుంటారు, వాళ్ళ మంచికే చేస్తుంటారు. దీన్ని మానుకోమని బాబుజీ గారు ఎక్కడ చెప్పలేదు. సమర్థనీయము కాదా అని అంటే పరమాత్మ వైపు మాత్రమే మనసు మళ్లించుకోదలుచుకున్న వాడికి సమర్థనీయము కాదు. కానీ ఇక్కడ మన బతకాలా, అందరితో కలిసి నేను ఉండాలా, అందరి సౌఖ్యము నేను కోరుతున్నానన్న వాడికి ఏదైనా గురువు దగ్గర పోవడంలో తప్పు కనపడదు. కానీ అది కూడా ఒకరికి పరిమితం కావడం మంచిది. నా ఉద్దేశంలో పునరు చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఎరుకవుతుందో అన్ని కూడా సర్వేశ్వరుని ఇచ్చ ప్రకారమే జరుగుతాయి. రెండు అన్ని కూడా మన కర్మఫలమనే భావంగానే వచ్చినప్పుడు ఇటువంటివన్నీ అవే డ్రాప్ అవుతాయి. అది విజ్ఞత రావాలి. ఇప్పుడు మీ సబ్జెక్ట్కి నా సబ్జెక్ట్ బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్కి వస్తాను. బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ సమత్వంలో ఎలా ఉండాలి, మన ఇంట్లో ఎట్లా ఉండాలి, మనం బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఇహము పరము రెండూ కలిసి ఉండాలనేది మనం అంటున్నాం. ఇహపరానికి ఇహానికి కావలసినవి కొన్ని ఉండగా మన యొక్క కష్టంతో గాని మన యొక్క శక్తితో గాని చేయించుకునే విషయాలపై మనం భగవంతుని ఎప్పుడు కోరటం లేదు. ఏ విషయమైనా గాని ఏ సమస్య అయినా గాని మన పరిధి దాటి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మాత్రమే ఇతరుల సహాయం కోరడం అనేది జరుగుతుంది. స్వకృషితో జరిగిన వాటికి మన ఇతరులపైన ఆధారపడం. స్వకృషి చేత కాకపోతే అప్పుడు ఇతరులను అడుగుతాం. మొదటి దానికి మనకు అర్హత ఉంది, రెండవ దానికి అర్హత లేదు మనకు. అంటే మొదటి కేసులో మనకేమిటి, ఇది కోరుకున్నప్పుడు దాన్ని సాధించగలిగే అర్హత నాకుంది. నేను కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని పొంది దానికి కావాల్సిన కెపాసిటీస్ అన్ని పెంచుకొని నేను పని చేస్తాను అనుకోండి, అది నా యొక్క కృషితో నా యొక్క స్వశక్తితోట తెచ్చుకున్నాను కాబట్టి దాంట్లో యాచించడం ఏమీ లేదు. యాచన అనేది ఎప్పుడు వస్తుంది, నా చేత కానప్పుడు ఇతరులు అడిగినప్పుడు. ఏమైనా నాకు రావట్లేదు నువ్వు చేసి పెట్టావా అంటావు, ఈ పని కావాలి నువ్వు చేసి పెట్ట. అటువంటి పరిస్థితుల్లో ఇతరుల పైన ఆధారపడతాం, అది మన యొక్క కెపాసిటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు. ఈ కెపాసిటీ ఎందుకు మనకి ఇవ్వబడలేదు అనేది కూడా ఆలోచించుకుంటే అన్ని కూడా మనకు అవసరం కాదేమో, మనం కోరుకున్నవి కూడా అవి అంత అవసరం కాదేమో అనే విషయం కూడా మనం పెద్దగా ఆలోచించం. పక్కింటి వాళ్ళకు ఉంది, ఎదురింటి వాళ్ళకు ఉంది, నాకు కూడా ఉండాలి, ఇటువంటి కోరికలే మనకు ఎక్కువ ఉంటాయి. మనం నిజంగా కావాల్సిన కోరికలు వేరే, ఇతరులతో పోటీ పడి వాళ్ళకు ఉండాలని, లేకపోతే సంఘంలో మేము తిరగాలంటే మా తలగెత్తుకుని తిరగాలంటే ఇది కూడా కావాలి కదండి, లేకపోతే వాళ్ళు ఎట్లా మాకు మర్యాద ఉండదు కదా అంట. అంటే ఎప్పుడు కంపారిజన్ ఒకటి జరుగుతూనే ఉంటుంది, దానికి తగినట్టు మనం కోరికలు మనం కోరుతుంది. ఇవి సబ్జెక్ట్ యాక్చువల్లీ మనకున్న విషయం ఇది. దీనిలో మనకు గుడిగిపోయినంత మాత్రాన లేకపోతే ప్రదర్శనలు చేసినంత మాత్రాన జరుగుతాయా అంటే వాళ్ళు చెప్పరు ఆ మాట వస్తుందని. వాళ్ళేమంటారు, నీ యొక్క సంస్కారములు బట్టి, నీ పూర్వజన్మ సుకృతాలు బట్టి ఇవి జరుగుతాయి అంతే అంటారు. కానీ మనకి లేని దానిని ఇస్తానని ఎవడు చెప్పలేదు, లేని దాన్ని ఎవడు ఇవ్వలేదు, ఉన్నదాన్ని ఇవ్వాలి. మనకు వచ్చేవి మన కర్మఫలాలు మాత్రమే. ఈ జ్ఞానం అనేది ముందు రావాలి. ఇది వచ్చినప్పుడు పలు చోట్లకు మనం పోం, అది వచ్చేంత వరకు పలు చోట్లకు నేను పోవద్దన్నా మీరు పోతారు. నేను వద్దంటే మాత్రం మానేస్తారండి, అదేం ప్రశ్న జరగదు. చేస్తారు, నేను పోకపోయినా మనసులో అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు కట్టడి చేస్తే ఊరుకుంటారేమో, కానీ ఇంట్లో మనసులో పడుకుంటే కాదని నాకు ఏముంది. మేము కూడా అంటాం బాబోజీని ఏమి కోరరాదా అంటాం. మనం కోరుతారు, ఎందుకు కోరుతారంటే మనకు కోరిక ఉంది కాబట్టి కోరుతారు. ఆ జ్ఞానం రాలేదు మనకి, ఇంకా ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఇవి ఆటోమేటిక్గా పడిపోతాయి. ఆ జ్ఞానం వచ్చేంత వరకు నేను వద్దంటే మాత్రం మీరు మాంతారేటి, చెప్పండి మీరు పోకూడదు అంటే మీరు మాంతారా? అది ఒట్టి మాటలు, పోతారు, పోయిరండి. మీరేమనుకుంటారు ఒకరోజు నువ్వు సబ్జెక్టుకి వస్తాను. మనకు కావాల్సింది మొదటిది ఏమిటంటే బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ కావాల్సింది. వివేకం అనేది ఉండాలి, వివేకం అనేది మనకు కలగాలి. వివేకం అనడంతో వేదాంతలు ఏం చెప్తారు, సదాసత్ వివేకం అని. ఇక్కడ ఉండేది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ అని చెప్పడం అనేది సాధారణంగా వ్యావహారికంలో చెప్పబడిన అర్థం అది. కానీ నిజంగా తీసుకుంటే మన వివేకం ఏం తెలపాలంటే మనలో పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు, మనతో ఉన్నాడని భావన మనకు కలగాలి. ఎన్ని భావాలు కలుగుతాయి? ఒకటి, అతని తండ్రిగా మనం భావించవచ్చు, అతని తల్లిగా భావించవచ్చు, అతని పైన మనం ఆధారపడి ఉన్నామనే జ్ఞానం రావచ్చు. జనరల్గా ఆ భావంతోనే మనం గుడిగిపోయేది, వాళ్ళపైన మనం ఆధారపడి ఉన్నామని ఆ భావంతో పెంచుకుంటాం. అది వివేకమే. కొంత వివేకం ఉంది అంటే మనకు కాకుండా ఇతరుల పైన పోతాడు, పూర్తిగా నా స్వకృషితో వస్తాననే భావం కాకుండా అతనిపైన నేను ఆధారపడి ఉన్నాను అనేది. ఇంకో భావం ఏంటి, ఇప్పుడు నేను కాదు చేసేది, అంతా ఆయనే చేస్తున్నాడని, అది ఉత్తమమైన భావం. అది కలగడమే వివేకం. నిజమైన వివేకం ఏమిటంటే ఇక్కడ జరిగేవన్నీ కూడా, మనం చేసేవన్నీ కూడా పరమాత్మని మన ద్వారా చేస్తూ దానిలో రమిస్తూ ఉంటాడు, మనం చేయటం లేదు. కర్తృత్వ భావన అనేది ఉంటుంది, అంటే మనము చేస్తున్నామనే భావన పోవాలి ఫస్ట్. అది పోతే గాని వివేకం కలిగినట్టు కాదు. పోతుందా అనే ప్రశ్న వస్తుంది, నేనే కదా చేస్తున్నానని. దీన్ని కానీ మీరు తీసుకుంటే మనం చాలా సింపుల్ వర్డ్ చెప్తాను, నమః అంటాం, నమస్తే అంటాం, నమః తే. నా అంటే కాదు, మహ నేను, నేను కాదు అనేది అర్థం దానికి. నేను కాదయ్యా చేసేది, నేను నివాడిని అని చెప్తున్నా. అంటే నమః అంటే అర్థం ఏంటంటే నేను కాదు, చేసేవాడు భగవంతుడు, నీవాడు. ఇది చాలా సింపుల్గా మనకు దినము వ్యాపారంలో వ్యవహారంలో ఉపయోగించమన్నమాట. అంటే మనకు పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో చాలా గొప్ప నీతి ఉంది దీంట్లో. మరి నువ్వు కాదయ్యా చేసేది, పరమాత్మ చేస్తున్నాడు, మంచి చెయ్యి. పరమాత్మ చేస్తున్నాడని అవగాహన వచ్చినప్పుడు చెడు చేయాలని ఎవడికి అనిపించదు. చెడు చేయాలని మన మనసుకు రాదు. ఎందుకంటే పరమాత్మ చేస్తే ఎందుకు చెడు చేస్తాడు, మంచి చేస్తాడు. మన కైంకర్యం అంతా కూడా కైంకర్య రూపంగానే వస్తుంది. సో ఈ ఉన్నతమైన కర్తృత్వ భావం అనేది చాలా సింపుల్ గా మనకు చెప్పించారు. మానసికంగా మనం దాన్ని ఒప్పుకోవాలి. మానసికంగా దాన్ని ఒప్పుకున్న తర్వాత ఈ ఆధ్యాత్మికంగా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం మెడిటేషన్ చేయాలంటాం, ధ్యానం చేయాలంటాం. ధ్యానంలో మనం చేసేది ఏమిటి, ఎప్పుడు నిరంతరంగా నాతో ఉన్న అతను సకుడు, సఖ్యభావం ఉంది, మన తోడు ఆయన, ఎప్పుడు మన తోడు ఉండేవాడు ఆయన. ఎప్పుడైతే ఆ సకుడు మన లోపల ఉన్నాడో ఆ సకుడిని తలుచుకోవాలి. ఆ తలుచుకునే ప్రయత్నమే ధ్యానం. ఇది కానీ స్థిరపడింది అనుకోండి, ఎప్పుడైతే భగవంతుడు నాతోనే ఉన్నాడని జ్ఞానం స్థిరపడిన తర్వాత ఇతరుల తోటికి అతను ఎక్కడా పోతాడని అనుకోను. ఒకప్పుడు నేను గుడ్లకు పోయిన వాడిని, నాకు విడదలు వచ్చు, బాగానే వల్ల వేసాను, అంత కరెక్టే. కానీ నేను మానేసుకున్నాం. ఎందుకని మానేసుకున్నావు, ఉన్నాడు కదా ఈయన, ఇంత పలికిస్తున్నాడు కదా. అన్నిటికీ ధ్యేయమైన సర్వేశ్వరుడు మనతోనే ఉంటూ మనతోనే కంపెనీ ఇస్తూ నేను నీ సకుండయ్యా అని అంటుంటే నేను ఇంకో దగ్గర ఎందుకు పోతానండి. ఈ అవగాహన వచ్చిన తర్వాత ఎవడు ఎక్కడ పోడు, అవగాహన వచ్చేదాకా పలు చోట్ల తిరుగుతాడు. అది తప్పని పరిస్థితి. అది పోకపోయినా పోతే బాగుండునేమో అంటుంది వాడు. వాడు పక్కింటి పోతాడు, వాడు పోయి నేను మంత్రాలను పోయి వచ్చానండి, నా రోగం పోయింది, నువ్వు కూడా పోతున్నావు పోయిరారా అంటాడు. ఇటువంటి నమ్మకంగా నీకు లేదనుకోండి, వీళ్ళు నెక్స్ట్ బస్ ఎక్కుతాడు. ఈ ధ్యానం మాట దేవుడు గారు ముందైతే వెళ్తాడు, నేను కనుక పోతుంది కదా అంటాడు. ఇవి తప్పటి పరిస్థితి, ఇది మానసిక దౌర్బల్యం. అది ఎప్పుడు ఉన్నది, మన కర్మ ప్రకారం ఇది జరుగుతుంది అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది. ఎప్పుడైతే ఆయన ఎప్పుడు నా పక్కనే ఉన్నాడో, నా సకుడు నాకు అన్యాయం చేయడు కదా, నాకు ఆప్తుడు కదా, నాకు ఎప్పుడు న్యాయమే చేస్తాడు అనే అవగాహన వచ్చినప్పుడు మనకు కోరికలకు పెద్దగా బానిసలం కావు, కోరికలకి బానిసలం కావు. కోరికలు లేవంటే ఎందుకంటే ఉంటాయి, అన్నం తినాలి, పది మందితో తిరగాలి, ఆ కోరికలు తీసేస్తే ఎట్లా, అవి ఉంటాయి, అవన్నీ ఉండాల్సిందే కూడా. ఉంటేనే సంఘం జరుగుతుంది, అది తీసేస్తే ఇబ్బంది. కానీ దానికి అటాచ్మెంట్ ఉండదు. మనం ఏది చేయాలనుకున్నా కానీ ఆయనే చేస్తున్నాడు, స్వయమేవ కార్యయోగి, నీవే చేస్తున్నావయ్యా, నేనుగా చేసేది. కర్తృత్వ భావనం అనేది మొదటి వీక్నెస్ అండి, అది పోవాలి. అది పోతేనే వివేకం వస్తుంది. మనం చేస్తున్నామనే భావన వచ్చినంత వరకు అహంకారం పోదు. మనమే చేస్తున్నామనే భావన ఉన్నంత వరకు మనకు ఎప్పుడు బంధకాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ట్రస్టీ కింద, బాబుజీ చెప్పినట్టు ట్రస్టీ కింద కానీ మనం ఉన్నామంటే, మన పిల్లలు కానీ పెద్దలు కానీ మన ట్రస్ట్లో ఉన్నారు అనే భావన అందరికీ ఇంట్లో ఉందనుకోండి, అప్పుడేమైతే ఒకరి మంచి గురించి ఎప్పుడు ఇంకోరు ఆలోచిస్తారు, ఒకరిని ఎక్స్పైర్ చేయడానికి ప్రయత్నించరు, వైషమ్యాలు రావు. సో టెంపుల్స్ కి పోవడం అనే దానికి అర్థం కానీ ముందు తెలుసుకుంటే ఇప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. టెంపుల్ కు పోవడంలో అక్కడ పోయి పరతత్వాన్ని మీరు చూద్దామనుకుంటే మాత్రము టెంపుల్స్ ద్వారా రాదు. టెంపుల్ ద్వారా మనకు వచ్చేది ఏమిటి, ఒక చిన్న చిన్న రిలీఫ్ కోరుతాం, చిన్న రిలీఫ్ కోరుతుంటాం. ఆ రిలీఫ్ కూడా ఎప్పుడు ఇస్తాడు, నీ కర్మం ఒప్పుకుంటేనే ఇస్తాడు, లేని పరిస్థితుల్లో కాదు. అందరికీ అందరి కోరికలు అన్ని టెంపుల్స్ ఏ టెంపుల్లో కూడా తీరలేదు. ఒకే మనిషి కోరికలు పదిసార్లు చెప్పినప్పుడు ఒక కోరిక తీరింది కానీ ఇంకా మిగిలిన తీరవు. ఎందుకంటే ఏవి తీరుతాయంటే ఏదైతే కర్మబద్ధమో అవి మాత్రమే తీరుతాయి. నీ కర్మానికి లొంగన్ దాన్ని ఎవరు ఇవ్వలేరు. సో టెంపుల్లో పోవడానికి ఉద్దేశం తెలుసుకుంటే మిగతా అదే ఆటోమేటిక్ అర్థం అవుతాయి. ఎప్పుడైతే భగవంతుడు నాలోనే ఉండి నాతో సకుడుగా ఉంటూ నాలో ఆప్తుడుగా ఉంటూ నేను పలికినప్పుడు పలుకుతాడో అప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇది నేను చెప్పిన కొత్త మాట ఏం కాదు, పది మంది ఇదే చెప్పారు. ఈ సిస్టమ్లో మీరు చెప్పేది ఏమిటి అని అంటే, ఈ మెడిటేషన్ చేయడం వల్ల ధ్యానం చేసేటప్పుడు ఆ ఏమాత్రమైన కొంతమైన ప్రశాంతత కలిగినప్పుడు మేమేం చెప్తామంటే అది భగవద్ అనుభవము, అది ప్రాణాహుతి వల్ల నేను ఉన్నానని తెలియపెట్ట సంకేతము, భగవంతుడు శాంతి స్వరూపుడు, శాంతాకారం. ఆ శాంతం ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అప్పుడు పరతత్వం నీతోనే ఉందనే ఒక విషయం నీకు గ్రాహ్యమవుతుంది, అర్థమవుతుంది. పలుమార్లు అది అర్థం కావడం తోటి ఏమవుతుందంటే, ఎవరైనా ఈయన ఉన్నాడు నాతో అనే ఒక నమ్మకం కుదురుతుంది. ఆ నమ్మకం కుదురటానికి ఈ ప్రాణాహుతి మీకు బాగా అడ్వాంటేజెస్.
మిగతా వాటిలో మనకు ఉండదానంటే ఉంటుంది, ప్రశాంతత ఉండదు. ప్రశాంతత వేరే, ఒక విధమైన శాంతి అనేది లేదు. ప్రశాంత వాతావరణం అంటే ఇతరమైన శబ్దం లేకుండా ఒక విధమైన మంచి మాటలు చెప్పినప్పుడు ఇది ప్రశాంత వాతావరణం. ధ్యానం చేసేటప్పుడు ఉన్న శాంతి ఉంది చూసారా, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే కానీ లేకపోతే తెలుసుకోలేదు. అది మాత్రం ఏం చెప్తుందంటే నేను ఉన్నాను అని ఒక ఫీలింగ్, అభయం ఉంటుంది. కొద్ది సెకండ్లే కావచ్చు మొదట్లో, కానీ రిపీటెడ్ గా ఎక్స్పీరియన్స్ రావడం తోటి ఏమవుతుందంటే ఆ నమ్మకం అనేది కుదురుతుంది. నమ్మకం కుదురుతుంది నా మాట పైన కాదు, ఇతరుల మాట పైన కాదు, ఇతరుల్లో జరిగిన మార్పుల గురించి కాదు, మీ యొక్క అంతరంగంలో మీ అంతరాత్మ ఏం చెప్తుంది అంటే ఇది ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ మనకు కలగాలి. అలా కలిగినప్పుడే ఆ చిత్తాన్ని మీరు ఫాలో చేస్తారు, లేకపోతే ఎందుకు ఫాలో చేస్తారు? లేని దాని అనుభవం లేని దాని మాట. కానీ ఒక సెకండే కదా వచ్చింది అనను, కరెక్టే. ఆ ఒక సెకండ్ రావడం అనేదే మనకు తొలిమెట్టు, అది సంకేతం నేను ఉన్నానని పలుకుతున్నాడు. మనకు ఇతరత్రా మన ఇంద్రియములు ఇతర విషయాలపైన ఉన్నాయి కాబట్టి, మన మనసు ఇతర దానిపైన ఉంది కాబట్టి, మన మనసు నిర్మలంగా లేదు కాబట్టి మనకు మిగతా టైం అంతా కూడా చంచలంగా ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా మనం ఎప్పుడు ఉండగలుగుతున్నామంటే ఎప్పుడైతే ఈ విధమైన కర్మ మనం చేసినప్పుడు మనం బ్యాలెన్స్డ్ గా ఉండవచ్చు. ఇప్పుడు స్థితప్రజ్ఞత్వం అనేది మాట్లాడేటప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, రాగద్వేషాలకు అతీతుడుగా ఉండాలి, సుఖ దుఃఖాలకు అతీతుడుగా ఉండాలి అంటే, అతీతుడు ఆడడంతో ఇప్పుడు మన వాళ్ళు అటువంటిది ఒక సన్యాసంలోనే వెళ్ళిపోతుందని సన్యాసం తీసుకుని వెళ్ళిపోతానంట. సన్యాసికి నాకు తెలిసినంత వరకు ఎట్లా అసూయ ద్వేషం అనేది కలుగుతుందో నాకు అర్థం కూడా, అటువంటి సబ్జెక్టే అతనికి వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖము దుఃఖము అనే మాట కూడా అర్థం లేదు. ఇది మన ఏడు సంసారంలో వచ్చిన ఏడుపు సుఖము దుఃఖం అనేది వాళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్. అర్థం కాని దాన్ని వాళ్ళు తీసుకుని మాకు లేదంటాడు. అంటే నువ్వు మొదట్లోనే అబాండన్డ్ ఇష్యూ, ఆ సబ్జెక్టే తీసి పారేసేసి ఇది మాది అంటాడు. భగవద్గీత చెప్పింది ఒక సంసారికి యుద్ధం చేయమని, యుద్ధం చేయమని ఒకటి చెప్తున్నాడు భగవద్గీత. అక్కడ ఒక సంసారి చెప్తున్నాడు. మన అట్లాగా సుఖ దుఃఖములు మన సంసారంలో ఒకే మాదిరిగా తీసుకోవాలి. ఏ భగవంతుడి దగ్గర పోతే ఇస్తాడు, ఏ భగవంతుడి దగ్గర పోయినా ఇవ్వడు. ఇక సకుడు నాడే వాడు చెప్తాడు, ఒరే నాయన ఇది నీ కర్మఫలము, పర్వాలేదు తట్టుకొని పక్కన ఉన్నాను, నువ్వు నిభాయించడానికి నేను సహాయపడతానంటాడు. తీసేస్తాను అన్నాడు, నువ్వు నిభాయించడానికి సహాయిస్తావు. అటువంటి పరిస్థితుల్లో వాడు సుఖానికి దుఃఖానికి రెండు కూడా కర్తృత్వ భావం లేదు కాబట్టి తను తీసేసుకుంటాడు కాబట్టి, ఈ రెండింటితో కర్తృత్వ భావం తీసేయడంతో వాడు ఆ చిత్తప్రజ్ఞానికి రాగలుగుతాడు. చిత్తప్రజ్ఞుడు గృహస్థే కానీ చిత్తప్రజ్ఞుడు సంసారాన్ని అయ్యే అవకాశం లేదు. మనకే ఆ ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంటూ ఉంటే మనకే ఉంది, అసలు ఇంకెవరికి లేదు ఆ ఛాన్స్. అది మనకే చెప్పాడు. ఎక్కడ చేసుకోవాలంటే నువ్వు కాదు నేను చేస్తున్నాను, నీ ద్వారా నేనే చేస్తున్నానయ్యా అంటాడు. మనకు కావలసినవే నేర్పిస్తాడు. మనం ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి ఏమేమి అస్త్రాలు కావాలో అవన్నీ తనే చెప్పి చెప్పించుకుంటాడు. నువ్వు చెప్పించుకోరా, ఇవి చేయించుకోరా, పో చేయించుకోరా అంటాడు. అట్లా మనం మనకి తోడుపడుతుంటాడు. కర్మాన్ని మాట్లాడకపోయినాడు కానీ కర్మ ఫలానికి ఏమన్నాడంటే నువ్వు ఆశించవద్దు, నేను ఉన్నాను కదా నీ వెనకలో ఉన్నాను, నీ పని చెయ్యి. ఇప్పుడు మార్నింగ్ కదా డిస్కషన్ వచ్చిందనంటే వైషమ్యాలు వచ్చినప్పుడు లేకపోతే ప్రతీకారం అనేది వచ్చినప్పుడు, ప్రతీకారం అనేది మనం చేయం. ఒక యాక్షన్కి వాడు కానీ మనకు అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి మనం ఫైట్ చేస్తుంటాం, ద్వేషంతో కాదు కోపంతో కాదు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ద్వేషపూరితమైతే అదే మనసులో ఉండి నీ మనసు ఆదడి చెందిపోతుంది, కానీ ఇది అట్లా ఉండదు. ఆ యాక్షన్ టైంకి యాక్షన్ అంతే వస్తుంది, నేచురల్ రెస్పాన్స్ ఇవ్వాలి మనం. అది బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్. మానేసేసుకుంటే బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్ కాదు. బ్యాలెన్స్ అంటే అది ఇక్కడ బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్ అట అన్యాయం జరిగినప్పుడు తిరిగి మనం చెప్పాలి. అందుకనే అంత భగవద్గీత అయిన తర్వాత కూడా అంటాడు కృష్ణుడు, ఎవరైనా వాళ్ళు అన్యాయం చేశారు, ఎంతవరకు చేశారు, నీవు ఎంతవరకు వీలు పడితే అంతవరకు మీరు ప్రయత్నించినారు, వాళ్ళతో సఖ్యంగా ఉండాలని ప్రయత్నించినారు, సగం రావాల్సిన అర్ధ సామ్రాజ్యం రావాల్సిన వాళ్ళతో ఐదుగులైనా ఇవ్వమని చెప్పేసి అడిగినారు. ఆ ఐదుగుళ్ళ ఇవ్వకపోవడంతో మీరు ఇంక గతి లేదు కాబట్టి మీరు ఫైట్ చేస్తున్నారు, దీని నుంచి అస్త్ర సన్యాసం చేయాల్సిన అర్థం లేదు అంటారు. అది కర్మ సన్యాసం అయిపోతున్నప్పుడు, కర్మ సన్యాసం ఎవరికి రాదు, కర్మఫల న్యాసం కావాలి. కర్మఫలాన్ని మనది కాదనుకోవాలి, కానీ కర్మ సన్యాసం చేయాలి. అది బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే పాత్రుడి పక్కనే పాత్రధారి ఉన్నాడు అట్లాగే మన అనట్లో మనకు భగవంతుడు ఉండాలి. ఉన్నాడు అంటే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు చెప్పినారు కానీ అనుభవైక్యంగా మనకు రావట్లేదు. ఈ సిద్ధాంతంలో మీకు అనుభవంలోకి మొదట్లోనే మీకు వస్తుంది, ఈ ప్రశాంతత అనేది కలుగుతుంది అనేది చెప్పడం మా ఉద్దేశం. ప్రాణాహుతి యొక్క ముఖ్యమైనగా చేయగలిగిన సహాయం ఇది. దీనివల్లే మనకు ఆ దృఢత్వం కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన ఉన్నాడని మనకు తేలుతుందో ఈ బాధ ఉండదు. బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ అన్నప్పుడు దిస్ ఈస్ ఫండమెంటల్ పాయింట్. ఈ వివేకం అనేది ఉండాలి. ఈ వివేకం అనేది దినం పెరుగుతూ ఉంటుంది. మొదటి రోజు ఒక అనుభవంతో భగవంతుడనే వాడు ఉన్నాడని వివేకం వస్తాడు, భగవంతుడు నాలోనే ఉన్నాడు నాకు అనుభవంలోకి వస్తున్నాడు అనే ఒక భావం పలు దినాల్లో పలు రోజులు సాధన తర్వాత మనకు వచ్చేది ఏమిటంటే డెఫినెట్ గా ఉన్నాడు మనకు బాధ లేదు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏది ఉన్నా మన కర్మఫల ప్రకారమే జరుగుతుంది. పక్కనే ఉన్నాడు కాబట్టి సమవర్తి నాతోనే ఉన్నాడు కాబట్టి న్యాయమే జరుగుతుంది, నాకు అన్యాయం జరగదు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తిరగం, మనసు బయట పోదు. అంత మాత్రం చేత మన ప్రాబ్లమ్స్ ఏమి కావు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. అది ఎట్లా సార్ట్ అవుట్ కావాలో అట్లే సార్ట్ అవుట్ అవుతుంటుంది మనం తెలియకుండే. పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కర్మ ఎప్పుడు కూడా దానికి యాక్షన్ వస్తూనే ఉంటుంది. యాక్షన్ అంటూ వచ్చిన తర్వాత దానికి రియాక్షన్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఇది తప్పదు. దాన్ని మన పని చేస్తే దానికి ఎఫెక్ట్ తప్పకుండా వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. రెండింటిలో కూడా మనది కాదు, ఏదో చేసాము అయిపోయింది మనది కాదు. ఇది ఏది వచ్చినా ఆయనది, ఆయన యొక్క అనుగ్రహంతో మనకు వస్తున్నది అనే ఆ డిపెండెన్సీ మనకు రావాలి. సర్వభావేన భారత అని చెప్పేసి అంటారు. అందుకని శరణం అనేది ఎప్పుడు కూడా సర్వభావేన భారత చేసినప్పుడే వివేకం అనేది పరిపూర్ణంగా వచ్చినట్టు. సదసద్ వివేకం ఉందని చెప్పేసి జ్ఞానంలో మాట్లాడితే లాభం లేదు. భగవంతుడు ఉన్నాడు, ఇవంతా తప్పు ఎప్పుడైనా పోయేది అని చెప్పేసి అది మెట్ట వేదాంతమైనా కావచ్చు, లేకపోతే శుష్క వేదాంతమైనా కావచ్చు. కానీ మరి నిజమైన జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడే వస్తుంది. ప్రజ్ఞ ఉండాలి, ప్రజ్ఞ కలగాలి. ప్రజ్ఞ అనేది ఆధారపడి ఉంటుంది. దీనిపైనే ప్రజ్ఞ ఆధారపడి ఉంటుంది. అనుభవంపైనే ప్రజ్ఞ ఆధారపడి ఉంటుంది. అనుభవం లేకుండా ప్రజ్ఞ జ్ఞానం వస్తుంది. ప్రజ్ఞ కలిగిన వాడు వివేకి. అప్పుడు ఆ వివేకం రావడంతో నీకు వైరాగ్యం అనేది వెనకలే వస్తుంది. అదైతే నాది కాదని తెలియదు కదా, అంతా ఆయనదే అనుకున్నప్పుడు నాకు అటాచ్మెంట్ ఏముంటుంది. నేను వీళ్ళంతా నాతోనే ఉన్నారు కదా, అవును నీ దగ్గర నీకు అబద్ధపడినారు నీ వాళ్ళు అంటే నీ ట్రస్టీ అంతే, నీదేం కాదు సొంతం కాదు. నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనుషులు కానీ వాళ్ళంతా నీ సొత్తేం కాదు, నీకు అబద్ధపడిన వాళ్ళు అంతే అనే ఒక జ్ఞానం మనకు వస్తే అది బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్. సో మీ ప్రశ్నకి యాక్చువల్ గా ప్రశ్న ఇదే, దాని గురించి మేము బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటాం. దాని జోలికి పోకుండా దీనికి చెప్పుకోవడం అంటాం. ఎందుకు చెప్తామంటే అది సొల్యూషన్ కాదండి. ఒక కోరిక ఒక వాంచ పూరిస్తే ఇంకో నెక్స్ట్ వాంచ అడుగుతాం. మన కోరికలు అంతులేనివి వస్తూనే ఉంటాయి. తృష్ణ అది, దాన్ని దాన్ని తీసేయలేం. ఎప్పుడైతే దాన్ని పరమాత్మకే సరెండర్ చేస్తామో అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతాం. ఏ ప్రాబ్లం అయినా కానీ ఆయన సరెండర్ చేసేస్తే సాల్వ్ అవుతాం. అది ఏ రూపంలో మనం ధ్యానిస్తామంటే ఏ రూపంలోనూ ధ్యానించలేని పరిస్థితి. పలు రూపాల్లో ఆయన ఆయన వచ్చి ఆయన కార్యాలు చేసుకుని పోవడం అనేది జరిగింది. కాదని దానికి ఎవరు లేరు. కానీ ఆ కార్యం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని పట్టుకుని మనం మన కోరికల గురించి మాట్లాడతామనేది అర్థం లేని మాట. ఎందుకంటే వాళ్ళ బతుకు ఏమిటి, వాళ్ళు ఏం చెప్పారు అనేది మనకు ముఖ్యం. మీరు తీసుకుంటే సాయిబాబా గారికి తీసుకున్నా ఇంకో మహనీయుడు తీసుకున్నా మరి ఏమంటారు వాళ్ళు, అరే పరతత్వం ఒకటి ఉండే భగవంతుడు ఉన్నాయా దాని గురించి ఆలోచించాడు. మనం దాని గురించి ఆలోచించకుండా ఈయన దగ్గర పోయి నా కోరికలు తీర్చుంటాం. ఓపిక నొంతులు తీరుస్తాడేమో నాకు తెలియదు. అటువంటి పర్సనల్ ఎగ్జాంపుల్స్ నాకు లేవు కాబట్టి నేను చెప్పను. మన అర్థం మన జీవితంలో వచ్చిన దాన్నే మాట్లాడు, లేని దాన్ని మాట్లాడడం మర్యాద కాదు. నాకు తెలియదు దాని గురించి. కానీ చేసినా కానీ వాళ్ళ మనకు రే వచ్చాడు కదా అని అంటే మొదటి కోరిక నీకు తీరంతో నెలవు కలిగి అడగకుండా ఉంటావా అంటే అటువంటి జ్ఞానం ఎవరు లేదు. రెండు రెండు కలుగుతాం. మొదటి తీర్చినప్పుడే ఏం చెప్తాడు, నీకంటే పైన ఉన్నవాడు ఒకడు ఉన్నాడు కాస్త ఆయన ఈల్డ్ కామని దానికి అర్థం. కానీ దీన్ని తీసుకోవట్లేదు, సందేశం మనం తీసుకోవట్లేదు. మన కోరికలు వెనక్కి వెళ్తున్నాం. ఇందుకే ఇది నిరంతరం వెళ్తూనే ఉంటుంది. దీనివల్ల మనకు ఎక్కువగా మనకు బంధాలే కలుగుతాయి. ప్రతి ఒక్క కోరిక కోరడం వల్ల దానివల్ల వచ్చే బంధాలు కూడా వస్తాయి. ఎందుకు కోరుకున్నావు రా ఇది అనిపిస్తుంది. ఇది లేకపోతేనే బాగుండేది, ఇంతకుముందే బాగుండేది, ఇది తీసుకోవడం తోటి ఇంకా న్యూసెన్స్ అయిపోయింది. ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అందువల్ల మనకు క్లారిటీ ఎప్పుడు రావాలని అంటే మనస్సులో ఆయన భగవంతుడు ఉన్నాడనే ఒక భావన కానీ వచ్చేసిందంటే, పరిపూర్ణంగా ధ్యానం పరిపక్వమైనప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతాయి. అంత మాత్రం చేత దాన్ని ఇప్పుడే మానేసుకోమని నేను చెప్పినా మీరు మానేసుకోరు కాబట్టి మీరు చేసే పని మీరు చేయండి, ఇది కూడా చేయండి. ఏదైనా మీరు ఓ రోజు మీకు ఏమైనా తెలిస్తే దీనికి దీని పక్క రండి, అంతకంటే ఏం చెప్తాం. మానుకోగలిగితే సంతోషమే, మానుకోపోతే మానుకోమంది బలవంతం చేయండి నిలవండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వద్దన్నా చేస్తారు అవి. ఎందుకు చెప్పాలా? వద్దన్నా చేసేదాన్ని మనం ఎందుకు చెప్పాలి? దాన్ని ఊరుకోవడం బెస్ట్. కానీ నిజంగా అర్థం తెలుసుకుంటే మాత్రం అవి చేయరు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చేది ఎక్స్ట్రాగా ప్రాబ్లం వస్తుంది. ఒక ప్రాబ్లం చూసుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఒక రిలీఫ్ అడిగినప్పుడు ఇంకో రిలీఫ్, ఇంకో ప్రాబ్లం దాంతో క్రియేట్ అవుతుంది. అది ఎప్పుడు సమస్యల వలయం, దాని నుంచి బయటపడలేదు. అందుకే ఏమంటాం మనం, ఈ కోరికలకు బానిసత్తు బానిసగా ఉన్న వాడిని అయిన నన్ను దీని నుంచి తీసుకో, బయట తీసుకుపోరా అంటాం. కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ గుడిలో పోతున్నాం. ఆ కోరికల నుంచి బయటపడిపోయినామంటే గుడికి పోమింటాం. అదే అంటాం, ఐఎమ్ నాట్ బట్ అ స్లేవ్ ఆఫ్ మై విషెస్ పుట్టింగ్ అ బార్ టు మై అడ్వాన్స్మెంట్. నా కోరికలకు బానిస ఉన్నాయా ఇప్పుడు? నా అడ్వాన్స్మెంట్ ప్రగతికి అడ్డుపడుతున్నది అది. ఇది తీసేసే నాయనా, నువ్వు తీసేస్తే నేను నాకు ప్రాబ్లం ఉండదని. అసలు రూట్ కొడుతున్నాం మనం ఇక్కడ ఈ సిద్ధాంతంలో. వేరుకు ప్రాబ్లం, వేరు తీసేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. వేరు తీసేయాలంటే నీ స్వార్థం అనేది కాస్తంత తగ్గించుకోవాలి. ఆయన ఉన్నాడని ఎరుకొకటి ఉండాలి. అదే ఫస్ట్ సెంటెన్స్, గో మాస్టర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది అదనమాట. అదిగానే అయితే మాత్రము మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. పరమాత్ముడే మన ధ్యేయము అనేది ఒక దాన్నైనా కనీసం ఒప్పుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా రావాలి. నా కోరికలు తీరుడియే నా ధ్యేయము అనుకున్న వారికి తప్పవు కొన్ని ఇట్లాంటివి. మరి సాంప్రదాయంలో కొన్ని పెట్టారు కదా, దాన్ని ఏం చేయమంటారు? ఒక ఇంటికి ఓపెన్ చేశారు, గృహప్రవేశం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు? సత్యావర్తం చేయమంటారు, అప్పుడు ఏం చేయమంటారు? వరలక్ష్మివర్తం ఏం చేయమంటారు? ఓపిక ఉంటే చేయండి, దాని అర్థమేముంటుంది? అర్థం ఏముంటే అంతే. సంఘానికి అగ్నేసి మనం పోలేం కదా. మన యొక్క అప్రోచ్ ఏమిటి? బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్, అందరూ కలిసి ఉండి సమన్వయంగా సమభావంతో ఉండాలని. అటువంటి పరిస్థితుల్లో మనకు మనమే క్రియేషన్ చేస్తాం, ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. అర్థం ఉన్నా లేకపోయినా కూర్చుంటాం. ఇప్పుడైనా మాత్రం మనకు అర్థం ఏంటి? వాళ్ళు మాత్రాలు చెప్తుంది, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. వచ్చిన ఆయన ఏదో మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రాలకు అర్థం ఎవడు చేసింది? ఇక్కడ ఏది చెప్తుంటాడు? అప్పుడప్పుడు అంటాడు మామ చెప్పాయి, అంటాడు మామ చెప్తాడు, అంటే అక్కడికి అయిపోయిన సబ్జెక్ట్. నమహ కాదు అక్కడ మమ అంటే. మీకు నా ఉద్దేశం ఈ పైన చెప్పడం, నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మమహ అనే పదం వచ్చింది. మమ చెప్పాలి మనం, నమహ కాదు. నమహ చేసిన వాడికి ప్రయోజనం లేదు, ఏ వ్రతమో పనికిరాదు. వాళ్ళు ఎప్పుడైనా నమహ అనేసాడనుకో ఇంకా మరి తర్వాత ఫలం నీకు రాదు. స్వార్థానికి కట్టుపడిన వాడికి మాత్రమే ఇవి పనిచేస్తాయి. అది లోయర్ లెవెల్ అనేది దాన్ని ఒప్పుకోవాల్సిన మాటే, కాకపోతే కష్టమైన మాట. కాస్త విచారం చేస్తే, కాస్త ఆలోచిస్తే, మరి వివేకం ఉంటూ కలిగితే తప్పకుండా మానేసుకుంటారు. అంతవరకు జరగని ఏది అడిగితే అది. పరత్వాన్ని ఇహాన్ని కూడా రెండు ఒకే సాటిపై నడిపించవలసిన బాధ్యత మనకు ఉంది. ఏది భగవంతుని కోరుకోవాలో దాన్ని కోరుకోవాలి. ఏది స్వయం కృషితో మనం చేయగలగాలో అది మనం చేయాలి. చేసే ప్రతి ఒక్క పని ఆయన యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది అనే భావన మనకు పరిపూర్ణంగా ఉండాలి. ఉన్నప్పుడు చేసే ప్రతి పని పూజ అవుతుంది. ఎందుకంటే ఆయనకని చేసే పని పూజే అవుతుంది. దానికి మనకు గుడిలో అక్కర్లేదు, గోపురాలు అక్కర్లేవు, విగ్రహాలు అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు. మనస్సుతో మనం చేసే పని ప్రతి ఒక్కటి కూడా పరిపూర్ణంగా, ఇదంతా కూడా మనసా వాచా కర్మన, ఇదంతా కూడా భగవంతునిదే, భగవంతుని కార్యమే చేస్తున్నాను, ఇది భగవంతు కైకర్యమే అనుకున్నప్పుడు ప్రతి ఒక్క చర్య కూడా పూజే. ఆ స్థితికి వచ్చిన వాడే మాత్రమే ఆ పర్టికులర్లీ సహజ సమాధి అనే ఒక స్థితిలో ఉంటాడు. అంటే ఏ పని చేసినా దానికి ఎఫెక్ట్స్ దానిపైన ఉండదు, తనపైన ఉండదు.
ఇది ఎంత తొందరగా వస్తుంది అంటే ఈ ప్రాణాహుతి పుణ్యమ అనేసి మనకు ఈ పర్టికులర్ ఫీలింగ్ ఆయనే చేస్తుండే ఫీలింగ్ మనం ఏ మాత్రమైనా కానీ మైండ్ అప్లై చేసుకుంటే మాత్రము తప్పకుండా ఇది మీ ప్రాపర్టీ కింద అవుతుంది. మీరు దాన్ని ఓన్ చేయగలుగుతారు, మీ ఆ భావాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అంతవరకు కూడా అది ఇతరుల భావమే, మీ యొక్క భావం అవుతుంది, మీ స్వభావం అవుతుంది. మీ స్వభావం ఎటువంటిది అంటే పరమాత్మ కైంకర్యమే మీ స్వభావం అవుతుంది. ఇప్పుడు ఏదైతే నా కోరికలకు కట్టుబడిన నా యొక్క స్వభావాన్ని తీసుకుని పరమాత్మ కైంకర్యానికి ఎప్పుడైతే దాన్ని వినియోగిస్తానో అప్పుడు పూర్తిగా నా స్వభావం కూడా ఆయా స్వభావమే అవుతుంది. అందువల్ల మనకు ఈ ఫార్మేషన్ ఆఫ్ సంస్కారాశ్రమం చూసారా, బంధాలు అనేది కలగవు. బంధాలు కలగకూడదు అంటే మొదటి స్టెప్ అంటే ఉన్న కొత్త బంధాలు తగ్గించుకుంటే పాత బంధాలు మళ్ళీ తీసుకుంటూ రావచ్చు. కొత్త బంధాలతో రావడం తోటి మనకు ప్రాబ్లమే. కోరికలు తీరడం వల్ల మీకు ఎప్పుడు కూడా కొత్త బంధాలు వస్తూనే ఉంటాయి. ఏ కోరిక చిన్న కోరిక తీరినా అది ఇంకో బంధం వస్తుంది దాంతో కూడా. కోరికలు తీరడం అనేది అంత మంచి ప్రేరణని నేను అనుకోను. చేస్తున్నారు, రిలీజన్లో చాలా ఉంది చేస్తుంటారు. అది కానీ వివేకము అనేది మాత్రము చాలా చాలా విషయాల్లో కలగాలి. ముఖ్యంగా ఇది కలగాలి, భగవంతుడు అన్నప్పుడు మనతో ఉండాలని. అది కలగడానికి దోహదకారి అయిన సిద్ధాంతం ఈ మెడిటేషన్ పద్ధతి మనకు. జగత్ వ్యాపారంలో మనకు వైషమ్యాల గురించి మాట్లాడుకున్నాం. బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్ లో ఏదైనా జరిగినప్పుడు యాక్షన్ దానికి తగినట్టు రియాక్షన్ ఉండాలి, కానీ డిస్ప్రపోర్షనేట్ గా మన యాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండకూడదు. సెకండ్లీ వీలైనంత వరకు సమన్వయ భావంతో సర్దుకుపోవాలి. వీలు కాని పరిస్థితుల్లో దాన్ని మనం ఎదిరించి మన యొక్క హక్కులను నిలబెట్టుకోవటం తప్పు లేదు. ఎందుకని చేస్తాం ఆ కార్యం కూడా అంటే అది కూడా భగవంతుడు మన చేత చేయమనే ఒక ట్రస్టీ, మనల్ని నమ్మి మన కంట్రోల్లో ఇచ్చిన విషయాలని మనం పరిపూర్ణంగా న్యాయం చేసి తిరిగి ఆయనకి అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్పడం అని అంటే మనం తరతరాలకు అప్పచెప్తూ ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోవాలని. దానికి అడ్డుపడే ఏ విషయమైనా కానీ మనం అడ్డుపడే ధర్మానికి వ్యతిరేకమైన ఏ చర్య అయినా కానీ సమర్థనీయం కాదు. అంతవరకు కూడా అర్థకామాలలో మనం చదువుకోపోవచ్చు. ధర్మ విషయం వచ్చేసరికి మోక్ష విషయాలు ఈ రెండిట్లో మాత్రం ఎటువంటి సమన్వయం కుదరదు. దాంట్లో ఏదైతే ధర్మమో అదే జరగాలి, ఏదైతే ఋతమో అదే జరగాలి. ఇవి రెండు కూడా అర్థశాస్త్రం పైన కానీ కామశాస్త్రం పైన కానీ ఉండే విషయాలు అది వేరేగానే ఉంటాయి. ఇక్కడ కామము అనేది బేసిక్ అర్జీ, కానీ మోహం అనేది దాని వెనకలే మనకు వస్తూనే ఉన్నది. లోభమోహాలు రెండు కూడా కామము అనే ఒక బేసిక్ అర్జిని చుట్టుముట్టి ఉంటుంది. ఈ రెండు తీయడం మన యొక్క బాధ్యత. వివేకం కలిగిన వాడు మోహాన్ని లోభాన్ని మానుకుంటాడు, ఇతరులది ఆశించడు. ఎప్పుడైతే అన్ని భగవంతుడిది అనే ఒక జ్ఞానం అయితే ఎరుకు వస్తుందో అప్పుడు ఇతరులది ఆశించడు. మోహము కూడా మోహావేశుడు కాదు. ఎప్పుడు మోహావేశి కాడు అంటే ఎప్పుడైతే మోహనవంశి మనల్ని తీసుకుంటాడో, ఎప్పుడు మోహనాకారుడైన కృష్ణుడు మన యొక్క దృష్టిని పట్టుకుంటాడో అప్పుడు ఇతర విషయాలపైన మోహం అనేది వెళ్ళిపోతుంది. మోహం అంత సులభంగా పోయే విషయం కాదు. భగవద్ వ్యామోహం కలగాలి, అప్పుడు ఈ వ్యామోహాలు తగ్గుతాయి. ఆ భగవద్ వ్యామోహం జరగాలంటే మాత్రము ఆత్మజ్ఞానం అనేది కాస్తంత కదలాలి. అటువంటి చర్య కూడా ఈ సిద్ధాంతంలో మీకు సహాయం తోడ్పాటు ఉంటుంది. ఎందుకంటే మన యొక్క మానసిక ప్రవృత్తులు ఏదైతే కామక్రోధ మోహలోభ వేషాలవుతుంటాయో అవి వాటిని మానేసి ఇటుపక్క ఆత్మపరంగా మళ్లించడమనే ఒక సంకల్పం మీ యొక్క సహోదరుడు గాని సహోదరి గాని మీరు చేస్తుంటారు కాబట్టి, మీ యొక్క ప్రయత్నం కూడా అదే కాబట్టి, ఆ యొక్క సర్వమోహనుడైన భగవంతుని వైపు మన మనసు మరల్చి ఇటువంటి మోహావేశాలకు మనం అడ్డుపడం. మోహం అనేది ఎప్పుడైతే తగ్గిందో, లోభం అనేది ఎప్పుడు తగ్గిందో, అప్పుడు కామ ప్రకోపాలు ఎక్కువ ఉండవు. వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. పూర్తిగా పరిపూర్ణంగా కామము క్రోధము తీసేయమని ఎవరు చెప్పలేరు. ఇవి రెండు కూడా ఈ రెండింటిపైన ఆధారపడి ఉన్నాయి. ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, పన్ని భగవత్పరం చేసినప్పుడు ఆ రెండు కూడా న్యాచురల్ లెవెల్లో ఉండి మన యొక్క బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ జరిగిపోతూనే ఉంటుంది. అంతేగాని ఇక్కడ తీసేసి మానేసేసుకోవాలి, పూర్తిగా నువ్వు సంసారం వదిలే సన్యాసి కావాలను, ఇవి రెండు జరగాలంటే మాత్రం అంటే అది అర్థం లేని మాట. బ్రహ్మచర్యము అని అంటే ఇటువంటి చర్యం ఏమిటి, బ్రహ్మముతో కూడా చర్యించడం బ్రహ్మచర్యం. ఎప్పుడైతే పరమాత్మని బ్రహ్మస్వరూపాన్ని మన లోపల మన దృష్టిలో మనం అనుభవిస్తామో, ఈ ప్రశాంతత ఎప్పుడైతే అనుభవిస్తామో, ఎప్పుడైతే మనకు దినము ఇది అనుభవానికి వస్తుందో, దానితో కూడా మన నమ్మకం ఆయనపై ఎక్కువైపోయి ఆయనపైనే మనం ఆధారపడి ఉంటాం కాబట్టి, ఆయనే మనకు మన దృష్టిని ఆకర్షిస్తాడు కాబట్టి, అతనిపైనే మన వ్యామోహం పెరుగు భగవద్ వ్యామోహం పెరుగుతుంది కాబట్టి, ఈ వ్యామోహము ఈ లోభం అనేవి రెండు కూడా తగ్గుతాయి. తగ్గినప్పుడు అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో ఈ రెండు చర్యలకు కూడా ఈ సిద్ధాంతంలో ఉన్న అడ్వాంటేజ్ ఇదే. దీనికి మీ చేత కూడా కొన్ని సిస్టమ్స్, కొన్ని ప్రాక్టీసెస్ ఏమంటారు, ఏఎన్బి పాయింట్స్ పైన, వాటి ఉద్దేశం కూడా ఎంతవరకు అంటే ఈ లోభమోహములు అనేది పోగించుకోవడం. మనకు అభ్యాసి పాత్ర ఎంతవరకు అంటే ఈ లోభమోహాలను తీసేయాలి. కామమో క్రోధం అనేది భగవంతుడు ఇచ్చింది, దాన్ని తీయలేము. అహంకారం అనేది ఎప్పుడైతే నేను కాను అని చెప్పేసి నమః అనే ఒక చిన్న పదాన్ని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అహంకారం అనేది లేదు, రాదు. మనకు పరంపరగా చెప్పిన మాట అయినా కానీ మర్చిపోయిన మాట అర్థం లేకుండా మాట్లాడుతుంటాం నేను. దానికి బదులు గుడ్ మార్నింగ్ అని ఇంకో అనేది మనం చెప్తుంటాం. అవి దాకా ఆ పదాలకు అర్థం లేదు. ఆ మాటకు వస్తే అస్సలాం అలైకుం అని చెప్పేసి వీళ్ళు చెప్పినా కానీ ఇది క్వశ్చన్ సరెండర్, ఆయన సరెండర్ టు గాడ్ అని అంటే ఏమిటి, నేను సరెండర్ అవుతున్నానని. ఇక్కడ అట్లా కాదు మనం స్టార్ట్ చేయడం. మన యొక్క సిద్ధాంతంలో మనం ఏమంటాం, నమః నేను గాను. సరెండర్ అనేది ఎప్పుడు, నేనైతేనే సరెండర్ అవుతాను, అది నెక్స్ట్ స్టెప్. నమః ముందు నేర్చుకో ఉంటాడు. నమః బేసిక్ గా ఆ పాయింట్ అర్థమైతే మాత్రం మన యొక్క ఆ కర్తృత్వ భావం ఉండదు, అహంకారం అనేది తగ్గిపోతూ ఉంటుంది, రోజు రోజుకు తగ్గుతాయి. మనంతా భగవంతుడే చేస్తున్నాడనే జ్ఞానం రావడంతో ఈ ప్రాబ్లం మనకు ఉండదు. ఈ మూడు మెథడ్స్ లో మనం కంట్రోల్ చేసుకుంటే మన ధ్యానం ద్వారా, మిగతా రెండు కూడా ఆయన చూసుకుంటాను నేను చూసుకుంటాను, ఎవరైనా ఉండేది కదా, మొదటి నుంచి ఉండేవి కదా, అది ఉండవలసిందే కదా, అది లేకపోతే సృష్టి కార్యక్రమాలు అయిపోతాయి కదా. అందుకని అది ఉండవలసిందే ఉండని, ఎంతవరకు ఉండాలో తగు మోతాదులో అన్ని జరుగుతుంటాయి. తగు మోతాదులో లేకుండా విపరీతమైన ఒక నిష్పత్తిలో జరిగిపోతున్నది కాబట్టి ఈ రోజు మన యొక్క మనసంతా కూడా అలజడిలో ఉంది. కామం అనేది ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ కవర్ చేసేసింది. అది ఎందువల్ల, మోహం చేత. మోహం అనేది ఆయన సబ్జెక్ట్, ఆయన వైపు మనం మరల్చి ఆయనతో మోహావేశ ఉండవలసిన మన మనస్సు మరల్చి ప్రకృతి సిద్ధమైన వ్యాసులపైన, అల్పమైన విషయాలపైన మనస్సు వ్యామోహం చెందింది కాబట్టి ఈ ప్రాబ్లం మనకు వచ్చింది. ఇవి పోయినప్పుడే మనకు బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్ పాసిబుల్. ఇది పోకపోతే జరగదు. సమన్వయంతో ఉండి పలుబందితో మనం బతకాలి సంఘంలో అనుకున్నప్పుడు అందరిపైన మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఎప్పుడు కలుగుతుందని అంటే నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఉండకూడదు, వీళ్ళు మాత్రం నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కారనే భావన రావడంతో, విడదీయడం అనే భావన రావడంతో ప్రేమతత్వానికి కుదరదు. వీళ్ళని మాత్రమే ప్రేమిస్తాను, వాళ్ళని ప్రేమించకపోవడం అనేది అది ప్రేమే కాదు. ఆ మాటకు వస్తే అది ఏమిటో స్వార్థమైన ఒక విధమైన కన్సిడరేషన్ అని, దాని ప్రేమ అనడం తప్పు. ప్రేమ దీన్ని డిస్టింక్షన్ చేయదు. ఆ తత్వం ఎటువంటిది అంటే అందరినీ కృష్ణ ప్రేమ మాదిరి ఉంటుంది, కృష్ణతత్వం మాదిరి అందరినీ కలుపుకుంటుంది. అటువంటి కృష్ణుడు కూడా చాలా వరకు చాలా మందిని తీసేసినాడు, నిర్మూలించినాడు. ఎందుకు చేశాడని అంటే వాళ్ళు ఉండడం వల్ల కలుపు మొక్కలు అవి తీసేయాల్సిన అవసరం పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మార్చలేరు కాబట్టి ఎంత టైం ఇచ్చినా ఎన్నిసార్లు వాళ్ళకి అవకాశాలు ఇచ్చినా మారరు కాబట్టి వాళ్ళు తీసేయాల్సి వస్తుంది. అటువంటి కేసులే దుర్యోధనుడు, శిశుపాలుడు, కంసుడు వీళ్ళందరూ ఆ కేటగిరీ. సో అటువంటి పరిస్థితుల్లో మనం సరి చేసుకుంటాం, కానీ అది క్రోధంతో చేసే పని కాదు, మోహంతో చేసే పని కాదు, లోభంతో చేసే పని కాదు. సామ్రాజ్య కాంక్ష చేత వాళ్ళని ఎవరిని కూడా ఆయన చంపలేదు. కంసుడిని చంపినా ఆ సామ్రాజ్యం ఆయనదే అయినా తిరిగి వాళ్ళకేమన్నాడు, వాళ్ళకే ఇచ్చారు. ఎవరికి చెందాలో వాళ్ళకి ఇస్తారు, న్యాయం చేస్తుంటారు, సమవర్తి. ఆ చేయడం అనేది ఎందుకు చేశాడని అంటే ధర్మ సంస్థాపన పని చేస్తాడు.
అట్లాగే మీరు కూడా మీ యొక్క పరిధిలో ధర్మం తగ్గడం జరిగినప్పుడు దాన్ని బాగుపరచడానికని మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడు చేయగలుగుతారంటే మీ మనస్సు పరిపూర్ణంగా నిర్మలంగా ఉండాలి. నిర్మలమైన మనస్సు ఎప్పుడు వస్తుంది మనకు? ఎప్పుడైతే మనస్సు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందని అంటే, మలము విక్షేపము ఆవరణం అనే మూడు పొరల చేత కప్పబడి ఉన్నాయి. దైనందిక చర్యల్లో మనకు చేసే పనులు ప్రతి ఇంప్రెషన్ మనలో కలిగిస్తూ, మనలో వాటి యొక్క ముద్రలు పడవేస్తూ, మంచి చెడు అనే ఒక భావాలు కలిగిస్తూ, ఇది మంచిది ఇది చెడు అనే భావం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి మలాన్ని తీసేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే అన్నీ కూడా భగవంతుడే చేస్తాడనే భావన కలిగితే సగం వరకు అది ఉండకూడదు. అయినా ఉంటున్నాయి, ఎందుకంటే పరిపూర్ణంగా ఆ భావన ఇంకా మనకు రాలేదు. నమః అనే పదం ఒట్టి మాటలోనే ఉంది కానీ ఇంకా మనసుకి ఇంకా రాలేదు. అది రావాలంటే ఆ మనస్సు బుద్ధి ప్యూరిఫై కావాలి. ప్యూరిఫై కావాలనుకున్నప్పుడు సాయంకాలం క్లీనింగ్ ప్రాసెస్ తప్పదు. ఏదైతే నేను మలం చేర్చుకున్నానో అది కడివేయబడుతున్నది, భగవత్ కృప చేత అది కడివేయబడుతున్నది అని మనం ఆయనకి తిరిగి ఆయన్ని సరణజొచ్చి చేసేమో దుష్కర్మలు కానీ సత్కర్మలు కానీ ఏదైతే చేసేమో వాటి ఫలాలు ఉంటాయి కాబట్టి వాటికి తగినట్లు కూడా మన మనసు రియాక్ట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి రియాక్ట్ కాకూడదు కాబట్టి అంతా కూడా భగవత్ సంకల్పమనే ఒక భావన కలగాలి. కాబట్టి అది కలిగేటంత వరకు ఆయన ఈల్డ్ అవుతూనే ఉండాలి, ఆయన తీస్తూనే ఉండాలి. దాన్ని దీనికంటే అన్నిటికైనా ముఖ్యమైన ఆవరణలు వచ్చేసారు, బేసిక్ ఆవరణ అంటే మొదట్లో మనం దిగినప్పుడే వచ్చే ట్విస్ట్ ఉంటుంది, అది పోవాలి. నిన్న మాట్లాడుతూ ప్రాణాయామం గురించి మాట్లాడుతూ నేను చెప్పిన నాడి గురించి మాట్లాడంటే మాట్లాడిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే, ఈ సిద్ధాంతంలో మీరు చూసుకున్న మెడిటేషన్ చేస్తున్నప్పుడు భగవద్ అనుగ్రహం అనేది ఎప్పుడు ఎట్లా కలుగుతుంది అని అంటే, మీకు మీకు తెలియకుండానే మీ యొక్క ఆ స్పైనల్ కార్డ్లో కానీ ఇతరత్ర కానీ సెంటర్స్ లో కానీ ఓ జర్క్ లాంటిది ఫీల్ చేస్తారు. అది ముందు కానీ వెనకలు కానీ తోసేస్తూ ఉంటుంది, ఓ విధమైన అలజడి వస్తుంది. ఎందుకు వస్తుందని అంటే అది క్లీన్ అవుతుంది అన్నమాట. అటువంటి కేసులో అది ఆవరణ శుద్ధి జరుగుతుంది అన్నమాట. ఆవరణ శుద్ధి జరగాలన్నప్పుడు అది తప్పదు, ఆ ట్విస్ట్లు అన్ని పోవాలి. ఓ జర్క్ కిందనే వస్తుంటుంది. అవన్నీ ఎన్నో ఆవరణ ఉన్నాయి, ఎన్నో పొరలు ఉన్నాయి, ఒక జన్మ కాదు పలు జన్మలకి మనం ఇవన్నీ సంచితాలు. ఇవన్నీ ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాలనుకున్నప్పుడు మాత్రం అంత బృహత్ కార్యక్రమాన్ని మనకు మనమే చేసుకోలేము. కాబట్టి మనము చేస్తూ ఆయనతో పాటు కోరుతాం. ఈ క్లీనింగ్ అనేది మన మానసిక ప్రక్షాళన అనేది చాలా ముఖ్యమైన విషయం. బాడీకి శరీరానికి ఎట్లా ప్రక్షాళన చేసుకుంటాం, స్నానం చేస్తామో అట్లాగే మనసును కూడా ప్యూరిఫై చేసుకోవాలి. మనసును ప్యూరిఫై చేసుకోవడానికి ఆ సబ్బు ఆయనే, ఆయన చేతనే చేయించుకోవాలి. ఇది మన చేత అయ్యే పని కాదు. మన యొక్క సంకల్పం ఏంటంటే ఆయన యొక్క ఆయన ప్రార్థించడమే. ఆ ప్రార్థించి ఆ సంకల్పం చేత ఆ క్షాళన అనేది మనం చేసుకున్నామంటే ఈ మూడు నుంచి మనం బయటపడతాం. ఆ పడినప్పుడు మనకి నిర్మలమైన మనసు చేయనప్పుడు మనకి ఈ యొక్క ప్రాబ్లం ఉండదు, ద్వేషం అనేది ఉండదు. అది లేనంత వరకు ద్వేషం తప్పకుండా ఉంటుంది. ఎవడు అన్యాయం చేశాడనే కోపం ఎప్పుడూ ఉంటుంది. ఎంత విపరీతమైన ఎగ్జాంపుల్ అంటే నేను ఇస్తాను, మనకు రోడ్లో పోతుంటాం, పర్టికులర్లీ ఓల్డ్ సిటీలో ఇంకా బాగుంటుంది, బస్సులో నుంచి మన యొక్క సహోదరులు ఉమ్ముతూనే ఉంటారు. మనం పోతూనే ఉంటాం, మన పైన ఉమ్మేస్తాడు, చొక్కా పైన ఉమ్మేస్తాడు, వాడు వెళ్ళిపోతుంది బస్సు. బస్సు వాడే రావాడు, వాడిని తిట్టడం మాత్రం మన మనం. అది పూర్తిగా అర్థం లేని ఒక చర్య అయినా కానీ చేస్తూనే ఉంటాం. అది ఎందుకు చేస్తున్నామంటే ఇదేం అర్థం కాదు. వాడు ఏదో చేసి అన్యాయం చేశాడు కదా, చేశాడు, వాడిని ఏం చేయగలుగుతావు నువ్వు, చేయలేవు. అటువంటి ఒక పరిస్థితుల్లో కూడా నీ కోపాన్ని కానీ నీ ద్వేషాన్ని కానీ తగ్గించుకోలేకపోతున్నాం. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూడా ఇది బయటపడుతున్నది మనకు. అంత దౌర్భాగ్యమైన మనస్సు మనది. మానసికంగా మన లెవెల్ ఎంత దరిద్రంగా ఉందంటే ఆ లెవెల్లో ఉంది. కాస్త అంత వివేకం ఉంటే వాడిని ఎవడు ఏమన్నాడు, ఏం చేస్తామో పూసినట్టు క్లీన్ చేసుకుంటామంటాడు. ఆ క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. అది క్లీన్ అయినా అట్లాగే ఉంచేసి పదులు చెప్పి ఇటువంటి చేస్తా అంటాం. దానికి పెద్ద ఎగ్జిబిట్ అనమాట, అది మరి చూపించడానికి పనికి రావాలి కదా. ఇటువంటి ఒక మనస్సు నుంచి మనం బయటపడాలి. ముందు అది పడినప్పుడే ద్వేషం అనేది తగ్గుతాయి. ద్వేషం తగ్గాలి, ఊరికే తగ్గదు. మన యొక్క ఇన్కెపాసిటీ ఎంతవరకు వస్తుంది అంటే అటువంటి కేసులు వచ్చేసావా, ఇంత దీనికి కూడా మన చేత కానీ వాళ్ళం అనే ఫీలింగ్ మనకు ఉండాలి. మనం అది రావాలి. ఇప్పుడు కానీ మనకు మన చర్య అంత ఈజీగా ద్వేషానికి దాటి కానీ ఒక ప్రతీకార వాంఛన దాటి కానీ ఉంటుందని అనుకోను. సో బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ అన్నప్పుడు ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. ఇది ఎట్లా ఉండాలి, ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేయాలా అనే మాట వచ్చినప్పుడు ఇట్లాగే సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. ఇది అంతా కూడా సాల్వ్ కావాలంటే మాత్రము మనము పూర్తిగా ఆ సిద్ధాంతాన్ని పాటించవలసి వస్తుంది. ఎనీ అదర్ పాయింట్ వుడ్ లైక్ మీ టు టెల్ ఫర్ బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్? ఏదైనా ప్రశ్న ఉంటే ఆయన మనతో ఉన్నది మాత్రం నిజం, అది ఉన్నదని తెలుసుకోవడం మాత్రం కష్టం. అదే సాధన అంతా కూడా. అంత సులభమైన విషయము ఎప్పుడు మనతో ఉన్నవాడిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇవే కారణాలు, ఈ కారణాల వల్లే ఆయన దూరంగా పెడతాం. ఆయన నువ్వు సరే లేవరా, నీ పని నువ్వు చూసుకొని మా పని మేము చేస్తామంట. కనబడతాడమ్మా, మా భావమే కదా కనబడడం అనేది. ఇది ఒక పాయింట్, కనబడడం అనేది ఒక ట్రబుల్సమ్ కాన్సెప్ట్. మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఒక రూపంలో మనకు కనపడతాడని, కానీ ఏదో రూపంలో కూడా కనపడడు. ఎందుకంటే ఆయన రూపం లేదు, రూపాతీతుడు. రూపాతీతుడిని మనం రూపం మనకు మనమే పెట్టాలి ఆయనకి. ఏదైనా ఒక రూపం పెట్టాలి, అది ఏదే రూపం పెట్టుకున్నా ఒకటి అర్థం లేని మాట. అది ఆ రూపానికి అతీతుడు ఆయన. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, మీకు ఈ సహస్రనామ అర్థం చేస్తారు మీరు కానీ ఆ పేర్లు కానీ చదువుకున్నారంటే ఒక దానికి ఒకరు పొంతనే కుదరదు. ఒక ఈ పురాణంలో ఆ యొక్క దేవికి అగెన్స్ట్ గా ఉంటుంది, ఈ ఇంకో పురాణంలో ఆ దేవి ఇంకో దేవికి అగెన్స్ట్ గా ఉంటుంది. ఇవన్నీ ఆపోజిట్, ఇవన్నీ కలిపి ఒక చోట పెట్టేస్తారు వాళ్ళు. ఎందుకు పెట్టారంటే మన పెద్దవాళ్ళు ఇట్లా ఉంటుందిరా నాయన విషయం, భగవద్ విషయము, అవన్నీ నువ్వు సమన్వయం చేయలేవు, దండం పెట్టేసి ఆయన గురించి ఆలోచించాను. కానీ మనం దాన్ని మానేసేసి ఈ అర్చనలో మనం మునిగిపోతుంటాం. ఎందుకంటే ఈ సౌండ్ వస్తుంది కదా, మనం పలికినట్టు ఉంటుంది, విన్నట్టు ఉంటుంది, ఏదో కొంత మన చర్య చేసినట్టు ఉంటుంది. ఈ చర్య అనేది అయిపోయినా మనకున్న ఇంట్రెస్ట్ ఉంది చూసారా, నేను చేస్తున్నాననే ఒక భావన ఎక్కువైపోయి అంతా కూడా ఆయన గాని ఆవిడైన గాని. ఎందుకంటే పరతత్వం ఆయన ఆవిడ అని ఇద్దరు ఎవరు తెలియదు. పరతత్వం పరతత్వమే, అందుకే పరతత్వం అంటాం. పరం అనేది ఎప్పుడూ కూడా అది ఆయన ఆవిడ అనే ప్రశ్న లేదు అక్కడ. అందుకే తల్లిగాను చూడవచ్చు, తండ్రిగాను చూడవచ్చు ఆయన. ఎట్లా చూసినా గానీ ఒక విషయం ఏమిటంటే మనకు అందనది, మన యొక్క భావానికి ఏ రూపానికి అందనది, ఏ నామానికి అందనది, పరిమితం కానిది. ఒక పేరు చెప్తే అది కాదా అంటాం మనం. అట్లా కాకుండా అన్నిటికీ అతీతమైనది అని చెప్పడంలో ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది ఈ సహస్రనామార్చనలన్నీ డైరెక్ట్ గా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఉన్న విషయం ఎదురైన ఆయనకి ఏ ఒక్క రూపం కూడా మనం ఇవ్వలేవు. కానీ నీ మనసులో కానీ మనం ఫీల్ చేస్తాము. ఎప్పుడో ఒక రోజుకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాణాహుతి ద్వారా మొదటి రోజునే మీకు అనుభవం వస్తుంది ఆ ప్రశాంతత. ఎప్పుడు శాంతాకారం అనేది ఒక మెరుగైన అర్థం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క ఆకారం ఏమిటి, శాంతము అనేది ఆయన ఆకారం అని ఒప్పుకుంటే, ఆకారం అనడం తోటి ఆయనకి కాళ్ళు చేతులు ఉండాలి, తలకాయలు ఉండాలి, అటువంటి నాకు కనపడాలనుకుంటే నేనేం చెప్పలేను. నిజమైన ఆకారం ఏమిటంటే శాంతము. నీకు ఆ శాంతం అనుభవంలోకి వస్తుందా లేదా చూడు. చూసినప్పుడు భగవంతుడు నీతోనే ఉన్నాడు కదా, ఇంకా మరి పరిపూర్ణంగా ఆయన అనుభవించాలంటే అన్ని భావాలతో మనం ఆయన్ని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఉన్నాడనే తెలుసు, పరిపూర్ణంగా మనకు రావాలి. ఎప్పుడు వస్తుందంటే మన ధ్యానం చేత, మన దినం మన సాధన చేస్తా మనం తెప్పించుకుంటాం. ఈ మాత్రం కూడా మనకి ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఉన్న సిద్ధాంతాల్లో ఈ వేదాంతం వరకే చెప్తున్నాడు, జ్ఞానం వరకే చెప్తున్నాడు. మీకు ఆ ప్రజ్ఞ కలిగించట్లేదు, ఇక్కడ ప్రజ్ఞ కలిగిస్తున్నారు. ప్రాణాహుతి ద్వారా మీకు కలిగేది ఏమిటంటే ప్రజ్ఞ, అది కలుగుతుంది. మన యొక్క సిస్టంలో ఉన్న ఎఫెక్టివ్నెస్ అదే, మనసులో మనకు ఆ భావం కలుగుతుంది. కానీ దాన్ని పట్టుకొని పోవడం అనేది వివేకం, లేక ఏదో మనం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనేది ఊరుకోవడం వేరే. మనం దాని గురించి మాట్లాడలేము. నా ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మిగతా కోరికలు మరీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, మానసికంగా సరిగా ఒక క్లీన్ గా లేదు కాబట్టి ఇతరత్ర పరిగెత్తాం. అక్కడ క్లీన్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇదే కరెక్ట్గా తెలుస్తుంది. ఒక రోజులో వస్తుందని నేను అనుకోను, ఎందుకంటే ఒక రోజులో రాలేదు కాబట్టి. నాకు రాలేదు కాబట్టి మీకు మాత్రం ఎందుకు వస్తుంది, నేను అటువంటి మాటలు మాట్లాడు. సాధన చేస్తేనే వస్తుంది, ఎక్కడైనా సాధన చేస్తేనే వస్తుంది. సాధన చేయకుండా ఎక్కడ, ఇక్కడ సాధన చేస్తే దినము మనకు అనుభవంలోకి వచ్చే భగవంతుడు మనం ముద్రపడిపోతాడు. అక్కడ లేని భగవంతుడి గురించి మనం ఆలోచించొస్తుంది. రూపంలో లేని దాన్ని మనం ఆపాదించి మనం తీసుకోవాలి. యాక్చువల్లీ ఆరాధనల క్రమంలో కూడా మీకు విగ్రహము ఉంటే మనలో ఉన్న ఆత్మని దానిలో నింపాలి ముందు, తర్వాత దానికే అర్థం చేయాలి. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ భగవంతుని మనం తీసేసుకుని వెళ్ళిపోవాలి. ఇది సదాచారం. ఇలా కాకుండా వేరే విధంగా చేస్తున్నారంటే అది విషయం తెలియక చేసే పనులకు ఎవడే మాట్లాడగలుగుతాడు ఊరుకోవాలని. సదాచారం ఏమిటి అంటే ఏ గుడికి పోయినా ఏ విగ్రహ విగ్రహం మనకు ముందాకున్నా కానీ మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దానిలో ప్రతిష్ఠింపజేసి దానికి అర్చన చేసి తిరిగి దాన్ని తీసేసుకుని మనం పోవడం మన డ్యూటీ. ఇది పద్ధతి. కానీ కాలక్రమేణా ఎందుకు జరిగిందో చెప్పలేము కానీ ఇప్పుడు బాహ్యమైన విషయాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే పరిపూర్ణమైన రూపం ఉంటేనే ధ్యానానికి ఒప్పుకుంటారు. ఏదైనా కానీ విగ్రహమైనా కానీ పరిపూర్ణ రూపం ఉండాలి. ఇప్పుడు మనకు ఫోటో క్యాలెండర్లు లేకపోతే ఫొటోస్ ఇటువంటి వాటిలో కనబడ్డ బొమ్మలు కూడా ఈ రోజు రేపు మనకు అందరూ వాటిని పూజిస్తున్నారు. దానికి అర్థం ఏమిటి అంటే అర్థం ఏమి లేదు. ఎందుకంటే పరిపూర్ణ రూపం కూడా కాదు అది. అది వన్ టూ సైడ్, ఒక డైమెన్షన్ లేదు దానికి. విగ్రహానికి మూడు ఉండాలి. మూడు ఉన్నప్పుడే దానికి మనం ఒక మనిషి అనుకోవచ్చు. దాన్ని ఈ రెండిట్లు ఎట్ అనుకుంటాం మనం. ఈ స్పేస్ ప్రాబ్లమే. దీనికి పొడవు ఉంది, వెడల్పు ఉంది, నిడివి లేదు కదా, నాకు అర్థం కాదు కదా. అటువంటి దాన్ని మనం ఇప్పుడు ఒప్పుకుంటున్నాం కదా. ఎందుకు ఒప్పుకున్నారంటే మరి మనం ఏం చెప్తాం, మార్కెట్లో వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అయిపోయారు. అది కాదు. రూపంలో కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు కొన్ని ఓల్డ్ టెంపుల్స్ చూసుకోండి, ఆకారాలు చూస్తే విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు సింహాచలం మీరు చూసుకోండి, అది ఒక ఆకారం కింద కనపడుతుంది. మిగతా చోట్ల నరసింహుడికి ఒక రూపం ఉంటుంది, అక్కడ వేసే రూపం కనపడదు. అది ఒక విచిత్రమైన ఒక ఆకారం ఉంటుంది. ఇప్పుడు అదే మీరు కంచికి పెరిగిందనుకోండి, అక్కడ ఉన్న విగ్రహాన్ని కానీ మీరు చూసారంటే మహమంత మసూడినట్టు స్ఫోటకం ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఇవి కాదురానైనా దీని వెనకాల ఏదో ఉంది, మీరు అర్థం చేసుకోండి, దీని బ్యూటీ కాదు మీరు చూడవలసింది అని అతను ఆయన ఆ మోహనాకారుని గురించి ఆలోచించండి, ఇది ఊరికే మేము చెప్తున్నాం మీకు అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఆ సంకేతాన్ని మానేయడం, మనం చేసిన తప్పు ఏమిటంటే అక్కడ సంకేతాన్ని మానేసాం. మానేసి బయట ఏదైతే ఇస్తున్నారో దాన్నే మనం నిజం అనుకుంటున్నాం. అటువంటి రూపాన్ని మనం ధ్యానంలో కలగాలనుకుంటాం. ఇది మరీ దౌర్భాగ్యమైన సిచ్యువేషన్. ఎందుకంటే బలవంతుడు ఏదైతే భగవంతుడు నేను ఏ రూపానికి కట్టుబడలేదనంటే నా రూపానికి నువ్వు కట్టుబడితేనే నేను ఒప్పుకుంటానంటే అది మరీ విచిత్రమైన ఒక పరిస్థితి. మరి ఇదే జరుగుతున్నది. దాని నుంచి బయటపడాలనే మా యొక్క అపీల్. దీని నుంచి బయటపడండి. ఆయన ఏ రూపానికి అందడు, మీ హృదయంలో ఎప్పుడు ఉన్నాడు, ఆయన లేడుని ఎందుకు ఆయన చుట్టూ వెతుకుతున్నారు, మన దగ్గర ఉన్నాడు కదా అంటాం మనం. స్వానుభవంలోకి వస్తుందంటే వస్తుంది. ప్రతి ఒక్కరికి మీరు కూర్చుంటే శాంతం అనేది కానీ మీరు కర్తవ్యదంటే వస్తుంది. మీకు అది వచ్చినా కానీ ఇంతేనా అనుకుంటే అది ఇంతేనా అన్నదానికి కారణం ఏమిటి, మన సినిమాలు, మన పుస్తకాలు, మన కథలు, ఇతరత్రా చెప్పబడ్డ విషయాలతో మనకు మనస్సు కలుషితమైపోయి అట్లాగా ఉండాలా భగవంతుడు, అటు ఉంటేనే భగవంతుడు, కాకపోతే కాదని. ఒక స్టేజ్లో నాకు స్వానుభవం గురించి మాట్లాడుతాం. ఒక స్టేజ్లో మా గురుగారు తెలియబోయింది పోయింది, ఏదో ప్రాబ్లం ఉంది, చాలా సీరియస్ ప్రాబ్లం, నాది కాదనుకోండి ఇతరులది, వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ కాదు జరగలేదు. నేను చెప్పాను నీవు ఎటువంటి గురువు అని, పరమాత్మ సమానం అంటావు, ప్రాబ్లం అయితే సాల్వ్ కావట్లేదు వాళ్ళకి. కృష్ణుడి మాదిరి ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ రాముడి మాదిరి ఊరుకుంటే అదేం పని, నాకు అర్థం కాదు, నేను పేరు సార్థకం చేసుకుంటాను అనంటే ఆయన నవ్వేసి ఊరుకొని నీకు అర్థమవుతుంది ఇంక తర్వాత అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన అవ్వడు అంతే, నీ పోయి నీ ఆడపోయి కూర్చొని ధ్యానం చేయనాడు వచ్చేసాను. ఇటువంటిదే మనకు మనకంటే మనకు మన కోరికలు ఒప్పుకున్నప్పుడే భగవంతుడు, కాకపోతే కాదు. ఒక స్టేజ్ నుంచి బయటపడాలి మనం. మన కోరికలు మనవి, మనం చేసుకున్నవి, దానికి మనం అనుభవించారు మన ఫలాన్ని. ఆయన దానికి ఆయన పెట్టుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎట్లా, నా ఫలాన్ని నువ్వు తీసేయాలంటే ఎట్లా, అది కుదరని సబ్జెక్ట్. సో ఎప్పటికీ ధ్యానంలో మీకు కలగకపోడు కలుగుతాడు. మిగతా వాటిలో కలగడనేది గ్యారంటీ. ఎంతవరకు అయితే మంత్రం కానీ తంత్రం కానీ బొమ్మలు కానీ అది పరిమితమైన విషయాలు, ఇది అపరిమితమైన ఆధ్యాత్మిక విషయము. పరతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. ఇహంలో ఉన్నప్పుడు కూడా సర్దుకోవాలి పోవాలి, అన్నింటిలో సమన్వయం చేసుకోవాలని మేము చెప్తున్నాము. ఏ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోవద్దని అంటాము. కానీ చేసేదంతా అంతా కూడా భగవత్ కైంకర్యం అనుకుంటే మీకు పెద్దగా మీ యొక్క బంధాలు పెరగవు అంటాం. బంధాలు పెరగకపోవడం ముక్తిలో మొదటి సోపానం. లేకపోతే పాతవే ఉంది, కొత్తవే ఉన్నాయి, ఉన్న అప్పులు ఉన్నాయి, కొత్త అప్పులు మనం చేసుకుంటూ ఉంటాం డైని. ఇది ఎప్పుడు తెగేది తెగదు. అందుకే కొత్తవి మానేసుకుంటే పాతవి తీసేసుకోవడానికి చాలా ఆయన చేత చేసుకుంటే మనస్సు ప్రశాంతం కలిగి ఉంటుంది. ఈ సిద్ధాంతం